ஓம் ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாதம் சங்கரம் லோகசங்கரம் சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ர பாஷ்ய கிருதௌ வந்தே பகவந்தௌ புனப்புன ஈஸ்வரௌ குருராத்மேதி மூர்த்தி பேத விபாகினே வ்யோமவத் வியாப்த தேஹாய தட்சிணாமூர்த்தயே நமஹ. குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. ஸ்ரீ குருப்யோ நம. ஹரி ஓம். ஈரோஜு சாலா விசேஷமைன ரோஜு, ஆனந்தமைன ரோஜு. ஆனந்தோ பிரம்மே திவ்ய ஜானாத் அனி வேதமலோ செப்பபடிந்தி. ஆனந்த ஸ்வரூபமైన భగవంతుడి యొక్క తత్వమే అనేక రూపాలతో ఆవిర్భవించిందని శాస్త్రములు ఘోషిస్తున్నాయి, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇంతవరకు అంటే ఈ రోజు వరకు మీరు విన్న భాగవతం కూడా అదే విషయాన్ని వెల్లడించింది. మీరు ఎంత పుణ్యాత్ములు! భారతదేశంలో ఆంధ్రదేశానికి వేద భూమి అని ఒక పేరు. అలాంటి వేద భూమి అయినా త్రిలంగ దేశమైన ఈ దేశంలో కాకినాడ ప్రజలు మండల దీక్ష తీసుకుని మహాభాగవతాన్ని విన్నారు అంటే జన్మాంతర సుకృతము. ఈ ప్రదేశం ఎంత శక్తివంతమైనదో మరొకసారి నిరూపించుకున్నది. ఎందుకంటే హరిహరాదుల యొక్క స్వరూపమైన అయ్యప్ప స్వామి క్షేత్రము, అయ్యప్ప స్వామికి పరమ ప్రీతి అయిన దీక్ష ఏది అంటే మండల దీక్ష. అలాంటి మండల దీక్ష మీరందరూ పూని జ్ఞానాన్ని పొందారు. ఆ పరీక్షన్ మహారాజు, ఆ యొక్క సుఖ మహర్షి వారి యొక్క ఏదైతే వారిద్దరి మధ్య జరిగిన సంవాదాన్ని చాలా చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారు చెబితే చాలా గొప్పగా మీరు విన్నారు, పుణ్యాత్ములయ్యారు. దానికి ఈరోజు అమ్మవారు ప్రదోషకాలంలో మీ అందరికీ దర్శనమిచ్చింది. నేను ఆంధ్రదేశంలో ఎంతోమంది ప్రవచనాలు ఉపన్యాసాలు ఎన్నో ఏర్పాటు చేశాము, ఎన్నో విన్నాము. కానీ ఈ వేదిక దగ్గర ఆయన పొగడ్డం కాదు గాని కోటేశ్వరరావు చెబితే మనసులో ఉన్న రాగము ద్వేషము కామము క్రోధము లోభము మదమాశ్చర్యములని అరషడ్వర్గాలు తొలగిపోయి తప్పక వాళ్ళకి ఆత్మ దర్శనం కలుగుతుంది, భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఎందువల్లంటే మేము ఉపన్యాసం చెబుతాం, రోజుకి ఎంత దక్షిణ ఇస్తారు, చివరిలో ఎలా సన్మానం చేస్తారు, ఏది మీకు గండబండారం తొలుగుతారు అని అడిగి ఉపన్యాసానికి వచ్చే ఈ రోజులలో నాకు ఏమీ వద్దు, మీ చప్పట్లు, మీ ఆనందమైన నవ్వులు, మీరు అర్థం చేసుకున్నట్లుగా ఆ బుర్ర ఊపడాలు చూసి ఆయన పొంగిపోతూ ఉంటే ఇది కొత్త చైతన్యం, నవీన చైతన్యం హిందూ సంప్రదాయానికి వచ్చిందా అని అనిపిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. కాకినాడ ప్రాంతంలో మీరందరూ అదృష్టవంతులు. అలాగే ఆంధ్రదేశంలోనే శృంగేరిలో శృంగేరి పీఠమైతే, కాంచీపురం తమిళనాడులో కాంచీపురం కంచిపీఠమైతే, ఆంధ్రదేశంలో రాయలసీమలో పుష్పగిరి పీఠం, ఈ ఆంధ్రదేశంలో విశాఖ శ్రీ శారదా పీఠం. అసలు పీఠాధిపతి ఎలా ఉండాలి, పీఠాధిపతి లక్షణాలు ఏమిటి అని నా గురుదేవులు ఉపదేశించినట్లుగా దానిని పాటిస్తూ ధర్మ పోరాటంలో జీవిస్తున్న అతి చిన్న సన్యాసి ఈ సన్యాసి. ఈరోజు మీ అందరి ఎదుట ఇంత దివ్యంగా అమ్మవారు అర్చన జరపడం ఎన్నో చోట్ల జరిపాం, కానీ ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే భాగవతం చెప్పేవారు ఇప్పుడు లేరు. భాగవతం అంటే సప్తాహ దీక్ష తీసుకుని 7 రోజులు భాగవతాన్ని పూర్తి చేసేద్దాం, భాగవతాన్ని వినేద్దాం, ఏడు రోజులు సుఖమహర్షి చెబితే పరీక్షన్ మహారాజు విని మోక్షాన్ని పొందాడు, అందులో మనము చెప్పేద్దాం మనము వినేద్దాం అనే ఈ తక్కువ బుద్ధి ఉన్న స్థాయి ఈ ప్రపంచంలో 41 రోజులు భాగవతాన్ని పూర్తి చెయ్యలేక పూర్తి చేయలేక కొంత మాత్రం చెప్పి అసలైన విషయాన్ని వెల్లడించి ఆపిన మహా మంచి ఉన్నతమైన జ్ఞాని మా చాగంటి కోటేశ్వరరావు. ఈరోజు చాలా దివ్యమైన రోజు. ఈరోజు హరిహరాడికి ఆ అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తూ ఉంటే నాకే ఆనంద బాష్పాలు కలిగే. ఏమి ఈ యొక్క పుణ్య భాగ్యము, నా తండ్రి నా గురువు ఇచ్చిన సన్యాస దీక్ష ఫలితమా, నా శారదామ్మవారి యొక్క అనుగ్రహమా, లేక నేను చాలా చిన్నతనంలో అసలు అయ్యప్పంటే ఆంధ్రదేశానికి తెలియని రోజులలో నా తండ్రితో నా వేరు పట్టుకుని ఆ అయ్యప్ప స్వామి గుడికి వెళుతూ ఉంటే నెల నెల తీసే రోజులలో మీరు బియ్యం వేరండి, మీరు ఇక బెల్లం కొంచెం ముక్కలు కొట్టండి, ఈ నెయ్యి కొంచెం అక్కడ పక్కన పెట్టండి అని వచ్చిన భక్తులకి పని చెప్పే ఆ రోజులలో చాలా చిన్న వయసులో 7 సార్లు అయ్యప్ప స్వామి దర్శనం చేశాను. అలాంటి 7 సార్లు తర్వాత ఈరోజు బుధవారము ఉత్తరా నక్షత్రము పరమ పవిత్రమైన ప్రీతి అయిన అయ్యప్ప స్వామికి ఈరోజు నేను అభిషేకం చేశాను ఉదయం. మరలా ఇక్కడ అమ్మవారు అర్చన జరిగింది. ఆ అయ్యప్ప స్వామికి అర్చన జరుగుతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు స్నానం చేస్తున్నట్లుగా అమ్మవారి యొక్క పెదాల నుంచి ఆ యొక్క ఆ పాలు జారుతూ ఉంటే అమ్మవారు ఆనందిస్తున్నట్లుగా చూచేవారందరినీ తరింప చేస్తున్నట్లుగా అయ్యప్ప స్వామిలో అమ్మవారు దర్శనం వచ్చింది. అంత దివ్యమైన క్షేత్రము ఈ క్షేత్రము. ఈ క్షేత్రం ఇంత దివ్యంగా ఎందుకు అయింది అంటే గోపాలకృష్ణ గారు అలాగే మిగతా వారు పేర్లు నాకు అంతగా తెలియదు, రెడ్డి గారు ఇంకా దొరగారు ఎవరో వీరందరూ ఉన్నారు, వీళ్ళందరూ నిష్కల్మషంగా ఈ కమిటీతో ఈ దేవాలయాన్ని నడుపుతున్నారు. మంచి ధనము వచ్చి ఉంటుంది, ద్రవ్యం శుద్ధి ఉంది, మనశ్శుద్ధి ఉంది, అలాగే ఇక్కడ స్థలశుద్ధి ఉంది. 3 శుద్ధులతో కూడుకున్న ఈ క్షేత్రము అయ్యప్ప స్వామి క్షేత్రము, చాలా సంతోషము. అయితే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అన్ని మతాలు కూడా భగవంతుడి గురించి ఎన్నో రకాలుగా వర్ణిస్తున్నాయి. అసలు భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించే నాస్తిక హేతువాద సంఘాలు మతాలు కూడా ఉన్నాయి. అసలు భగవంతుడిని ప్రశ్నించే అల్పుడైన మానవ మాత్రంతో కూడుకున్న అల్ప మతాలు నాస్తికులు దేవుడు లేడు అని చెబుతూ ఉంటే దేవుడు ఉన్నాడు అని ఆస్తిక మతాలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. అసలు దేవుడు ఉన్నాడా లేడా అని సంశయంతో కూడుకున్న చాలా మంది ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు. ఎన్నో మతాలు భగవంతుడు ఉన్నాయి అని ఎన్నో శాస్త్రాలు రచించారు, ఎన్నో రకాలుగా చెబుతున్నారు, కానీ భగవంతుడి గురించి పరిపూర్ణంగా చెప్పే మతము ఈ ప్రపంచంలో ఎక్కడా లేనే లేదు. అసలు భగవంతుని చూపించగలవా అని ఆస్తిక మతాల్ని అడిగితే వాళ్ళు చూపించలేరు. భగవంతుడు లేడు అని నువ్వు తప్పక నిజాయితీగా చూపించగలవా చెప్పగలవా అంటే భగవంతుడు లేడు అని నాస్తికుడు చెప్పలేడు. అలాంటి దీనాతిదీనమైన ఈ ప్రపంచంలో భగవంతుడిని ప్రశ్నించే ఈ రోజులలో ఒక్క ప్రపంచానికి భగవంతుడి యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా చెప్పే ఏకైక మతము ధర్మము ఏది అంటే సనాతన హిందూ ధర్మము, హిందూ మతము. ఏ మతాలైనా వాళ్ళు వాళ్ళు రచించుకున్న గ్రంథాలే గాని వేదములు వారు రచించిన ఒకళ్ళు రచించిన గ్రంథములు కావు. వేదముల మీద కూడా పరిశోధన జరిగింది. ఇది క్రీస్తు పూర్వం వేదము రచించబడిందా, క్రీస్తు తర్వాత రచించబడిందా లేకపోతే ఒకనొక వర్గము అసలు ఊసుపోక కాలక్షేపం గురించి అరుగుల మీద కూర్చుని రచించారా ఈ వేదాలు అని ఫారిన్ వాళ్ళు పరిశోధన చేశారు, భారతీయులు కూడా చాలా మంది పరిశోధన చేశారు. కానీ వేద కాలాన్ని నిర్ణయించలేకపోయారు. ఒకరు ఒకలా చెబితే ఇంకొకరు ఇంకొకలా చెప్పారు. అసలు వేదం ఎప్పుడు పుట్టింది అంటే ఎవరూ చెప్పలేకపోయారు. కానీ ఇతర మత గ్రంథాలు ఎప్పుడు పుట్టాయి అంటే పలానా వారు పుట్టిన తర్వాత ఈ గ్రంథం వచ్చింది అని చెబుతారు. ఒక అల్పమైన మతం ఏది అంటే ఇతర మతాలే. ఒక వ్యక్తి ద్వారా ఒక పురుషుడు ద్వారా వచ్చిన శాస్త్రము గ్రంథములు ఆ పురుషుడి గురించి చెబితే అది ధర్మము ఎలా అవుతుంది? అసలు ఒక వ్యక్తి ఒక పురుషుడు ద్వారా రాని అపౌరుషమైన వేదములు ఎప్పటి నుంచి వచ్చాయో తెలియదు. ఎందువల్ల తెలియదు అంటే దేశ కాలాల్ని కూడా వర్ణించే శాస్త్రం ఏది అంటే వేదము, దేశ కాలాల్ని కూడా శాసించే శాస్త్రం ఏది అంటే వేదము. వేదము ఎవరి నుంచి వచ్చింది అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు. భగవంతుడు మనకి ప్రాణము లేకపోతే ఎలా జీవించలేమో భగవంతుడికి ప్రాణమే వేదము. అందువల్ల వేదము భగవంతుడి కంటే అన్యము కాదు. అందులో ఒక వలన ఒక వర్గము చేత సృష్టించబడేది కాదు వేదములు. అలాంటి వేదములు పురాణములు ఇతిహాసములు కావ్యములు నదులు తీర్థములతో దైవీ సంపదతో కూడుకున్నది ఈ భారతదేశం. జ్ఞానము పొందాలి అన్నా భగవంతుడి యొక్క దర్శనాన్ని దర్శించుకోవాలి అన్నా అలాగే యోగ సిద్ధిని పొందాలి అన్నా ఆ భూమి ఏది అంటే ఈ భారత భూమి. అలాంటి భారత భూమిలో మనం పుట్టడమే మహాపుణ్య ఫలప్రదము. ఈరోజు ప్రపంచానికి శాంతి నేర్పే దేశం ఏది అంటే మన దేశం. అశాంతస్య కుతశుకం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. శాంతి లేని వాడికి సుఖము ఎక్కడిది అని. శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ సామ్రాజ్యంలో దొరుకుతుంది. ఇక్కడ మీకు ఏం వస్తుందని ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చారు? ఏం పొందుదామని వచ్చారు? ఎవరికైనా రూపాయి నోట్లు వస్తాయా? లేకపోతే ఒక భూమి వస్తుందా? లేకపోతే చీరలు ఇస్తారా? పంచీలు ఇస్తారా? బట్టలు ఇస్తారా? పుస్తకాలు ఏమి పట్టుకుపోదామని ఇక్కడికి వచ్చారు ఇంతమంది ఇల్లు వదిలిపెట్టి? ఇక్కడ ఏముందని? ఇక్కడ శాంతి ఉంది, భగవంతుడి యొక్క దర్శనం ఉంది, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. ఆ అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే అది మీరే చెప్పాలి. ఎందుకంటే 41 రోజులు భాగవతాన్ని విన్నా భాగవతోత్తములు మీరు. అంత పుణ్యమైన ప్రదేశము ఈ దేశం. అలాగే ఇహచేదవేది దత సత్యమస్తి నా చేదిహావేది మహతీ వినష్టి భూతేషు భూతేషు విచిత్యధీరా ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి అని వేదంలో చెప్పబడింది. ఇహచేదవేది దత సత్యమస్తి. ఈ ప్రపంచంలో మనం పుట్టి భగవంతుణ్ణి తెలుసుకోకపోతే ఇహచేదవేది దత సత్యమస్తి. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మహతీ వినష్టి, చాలా వినాశనాన్ని పొందుతాము. పశుపక్షాదులకైతే ఆ బుద్ధిని భగవంతుడు ఇవ్వలేదు, మానవుడికి మాత్రమే బుద్ధిని ఇచ్చాడు. అసలు గాయత్రి జపాన్ని జపించమన్నా ఆ గాయత్రిలో ధియోయోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రకాశింపచేయి, హే భగవాన్ దేని గురించి ప్రకాశింపచేయు, ఆస్తులు సంపాదించాలి, సంసారాన్ని చక్కబెట్టుకోవాలి, పేరు ప్రతిష్ఠలు కావాలి, దీని గురించి ప్రచోదన చెయ్యకు. దేని గురించి అంటే ఆ భూలోక భువర్లోక సువర్లోక ఇత్యాది అన్ని లోకాల్ని దాటిన ఆ సత్యలోకాన్ని కూడా వ్యాపించిన ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందే బుద్ధిని ప్రచోదింపచేయి అని ప్రార్థించే తత్వము మనది. అలాంటి దివ్యమైన ఆ యొక్క ఇహచేదవేది దత సత్యమస్తి, ఈ లోకంలో ఉండి ఆ పరమాత్మను తెలుసుకోవాలి. కానీ పరమాత్మను తెలుసుకోకపోతే మహతీ వినష్టి, చాలా నాశనాన్ని పొందుతాము. భూతేషు భూతేషు విచిత్యధీరాహ. ఎలా తెలుసుకోవాలి భగవంతుణ్ణి? ఎక్కడ ఉన్నాడు? ఎలా పొందాలి అని ఇప్పటి వాళ్ళకి పూర్వం వాళ్ళకి ఎప్పుడూ అది ప్రశ్నే, ఎలా పొందాలి అని. ఒక విగ్రహ రూపంలో భగవంతుడు ఉన్నారా? లేకపోతే ఒక ప్రతిమ రూపంలో భగవంతుడు ఉన్నారా, లేకపోతే సూర్యుడే భగవంతుడా? ఇలాగే భగవంతుడైతే భగవంతుడు ఒక రూపమైపోతాడు కదా. అలాంటి రూపమైన భగవంతుడు ఈ కర్మచక్షులకి ఆయన దర్శనమిస్తున్నాడు కదా. కర్మచక్షులకే దర్శనమిచ్చిన భగవంతుడు సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు? అసలు వ్యాపకత్వం అంటే ఏమిటి? ఈ కన్నులు ముందు వస్తువుని చూడగలదే గాని వెనక వస్తువుని చూడలేదు. ఈ ముందు ఉన్న గోడ ఆవల వస్తువుని చూడలేదు. కొంతవరకే పరిమితి అయిన ఈ కర్మచక్షుల ద్వారా ఆ విశాలమైన సర్వవ్యాపకమైన భగవంతుడి యొక్క తత్వాన్ని దర్శించగలమా అనేది మేధావుల యొక్క ప్రశ్న. అది నిజమే. ఈ కర్మచక్షువులతో భగవంతుని దర్శించగలమా? దర్శించలేము. అయితే ఎలా దర్శించాలి, ఎలా భగవంతుణ్ణి పొందాలి అంటే విదేశీయమైన నీచమైన మతాలు ఈరోజు భారతదేశంలో ప్రవేశించి భగవంతుణ్ణి మేము చూపిస్తాం అని మత మార్పులకి వాళ్ళు ప్రలోభాలు పెడుతూ ఉంటే ఈ రోజుల్లో భగవంతుని దర్శనాన్ని చూపించే అద్భుతమైన శాస్త్రములు గ్రంథములు గురువులు మహాత్ములు యోగులు జ్ఞానులు ఉన్న దేశం ఈ భారత భూమి. దేవుణ్ణి చూపించనక్కర్లే, దేవుడి గురించి మాకు తెలుసు అన్నాడు అలనాడు వివేకానంద. ఇక్కడ ఆకలి ఉన్నదే గాని ఆకలిని తీర్చండి గాని దేవుణ్ణి మేము చూపిస్తాం, దేవుడి యొక్క స్వరూపాన్ని మేము వర్ణిస్తాం అని విదేశాలలో చెప్పిన మహానుభావుడు వివేకానంద పుట్టిన దేశం ఈ భారత భూమి. అలాంటి ఈ దేశంలో భగవంతుణ్ణి ఎలా చూడాలి అంటే ఈ దేశం మాత్రమే చెప్పగలదు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే అని చెప్పబడింది. భగవంతుడు పూర్ణముట, పూర్ణమదః అదహ అంటే ఆ పరమాత్మ ఆ యొక్క ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆ పూర్ణ స్వరూపుట. పూర్ణమిదం ఈ ప్రపంచం కూడా పూర్ణమేట. చూడండి ఎంత విచిత్రమో, ఇది అబద్ధమే కదా. రెండు పూర్ణాలు ఉంటాయా? పూర్ణము అంటే వ్యాపకము అని అర్థం. వ్యాపకములో ఇంకొక వ్యాపకము ఉంటుందా? వ్యాపకములో ఇంకొక వ్యాపకము ఉంటే ఆ వ్యాపకానికి ఇది ఉపాధిగతమైనదే కదా. ఒకే పూర్ణం ఉండాలి, ఒకే సత్యం ఉండాలి. అలాంటి పూర్ణమైన భగవంతుడు ఒకడు, పూర్ణమైన ప్రపంచం ఒకటి అని రెండు ఉండవు కదా. అంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఆ పరమాత్మ పూర్ణుడే, ఆ పూర్ణమైన పరమాత్మ నుండి ఈ విశ్వమైన పూర్ణము వచ్చింది అని చెప్పాడు. ఎలా అది అంటే ఆ గడ్డ కట్టిన మంచుగడ్డ ఎలాగో, ఆ యొక్క ముద్దలా ఉన్న బంగారం ఎలాగో, ఆ ముద్దలాగా ఉన్న బంగారం నుండి అనేక నగలు ఎలా వ్యక్తమయ్యాయో, అలాగే ఆ సర్వవ్యాపకమైన పూర్ణ తత్వము నుండి ఇన్ని రూపాలు వ్యక్తమయ్యాయి అని మన వేదములు ఘోషిస్తున్నాయి. పరమాత్మ యొక్క ప్రతిరూపములే మనము, మనను వదిలి పరమాత్మ లేనే లేడు, ఇది మన శాస్త్రములు చెబుతున్నాయి. ఈరోజు విగ్రహాలని ఆరాధన చేస్తున్నా, అభిషేకాలు చేస్తున్నా, ఎవరికి చేస్తున్నాం? మన హృదయంలో ఉన్న పరమాత్మని. మన హృదయంలో ఉన్న పరమాత్మని చూడలేనప్పుడు ఆ పరమాత్మని విగ్రహ రూపకంగా చూస్తూ ఆనందిస్తూ అభిషేకం చేస్తూ పూజిస్తూ మనము ఆనందిస్తున్నాం. ఎక్కడ ఆనందిస్తున్నాం? మనలోనే ఆనందిస్తున్నాం. ఎక్కడ పూజ చెయ్యాలని అనుకుంటున్నాము? మనలో నుంచే ఆ యొక్క వృత్తి లేచింది, పూజిద్దాం అనుకున్నాం. ఆ పూజ ద్వారా ఆనందాన్ని మనమే పొందాం. అంటే మనలోనే ఆ పరమాత్మ ఉన్నాడు, అందరిలోనీ వ్యాపించి ఉన్నాడు. ఒకప్పుడు ఈ దేశంలో కులానికి మతానికి అతీతంగా ధర్మం మీద నడిచేది ఈ భారత భూమి. ఎందువల్లంటే అందరిలోని ఆ పరమాత్మను చూచేవారు, అందరిలో ఆ పరమాత్మను చూచే తత్వము ఈ సామ్రాజ్యంలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా వివాదాలతో ఉండేది కాదు ఈ భారత భూమి. ఈరోజు ఎంత నీచమైన స్థితిలో జారిపోతున్నది అంటే భగవంతుడినే వేరువేరు భావాలతో చూసే అతి చిన్న దృష్టితో కూడుకుని ఈరోజు ఈ భారతదేశం నలిగిపోతున్నది. ఒక ప్రక్క విదేశీయ మతాలు ఇక్కడ దాడులు చేస్తూ ఉంటే మన భారతదేశంలోనే ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఇతని చిన్నవాడు అతని గొప్పవాడని విభేదాలతో వివాదాలతో భగవంతుని చూపించడానికి భక్తుల దగ్గరికి గురువులు పరిగెట్టుకుని వస్తున్నారు. అసలు గురువు అంటే ఈరోజు ఈ దేశంలో బరువు అయిపోయారు. గురువులు గురుత్వంతో ఉండటం లేదు. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణ, నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి యొక్క అవతారమే గురుమూర్తి అని చెప్పే శాస్త్రములకి ఈరోజు అవహేళన జరిగిపోతున్నది. ఈరోజు ఇది నా వేదన. కారణం ఏంటంటే గురుస్థానంలో ఉండి ఆ యొక్క పీఠార్చన, పీఠ పూజలు, ఆ యొక్క ఈ లోకమంతా చల్లగా లోక కళ్యాణంతో ఉండాలని కోరుకునే గురువులు కేవలము ఉపన్యాసాలకి పరిమితమై ఆచార విచారాలకి దూరమైపోతున్నారు, లోక కళ్యాణాన్ని మరిచిపోతున్నారు. ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మన చాగంటి కోటేశ్వరరావు, ఆయన మామూలు ఒక సామాన్య ఉద్యోగి, ఇద్దరు పిల్లలు, ఆయన ఉద్యోగం చేస్తూ ఈరోజుకి ఆయన అంటే నాకు ఎందుకు ప్రాణం అంటే, ఉదయం లేచి ఆయన అనుష్ఠానం పూర్తి చేసుకుని ఉద్యోగానికి పోయి సాయంత్రం మళ్ళా తిరిగి వచ్చి భార్య పిల్లలతో కూడా మాట్లాడడానికి సమయం లేక స్నానము చేసుకుని మళ్ళా ఆ తల్లి వాళ్ళ భార్య ఏ కాఫీయో నీళ్ళో ఏది ఇస్తే అది సేవించి మీ అందరి దగ్గరికి వచ్చి మీ అందరికీ మంచి వాక్యాలు చెబుతున్నారంటే ఈయన ఎలా చెబుతున్నారు? ఇది చాలా విచిత్రమే అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎన్నో గ్రంథాలు నిత్యం తిరగేస్తూ ఉంటేనే ఎన్నో విషయాలు మర్చిపోతూ ఉంటాం, చెబుతూ ఉంటాం. కానీ ఏ గ్రంథాన్ని తిరిగేసే సమయం కూడా ఆయన లేకుండా, నేను భాగవతం చెప్తున్నాను స్వామి, నేను రామాయణం చెప్తున్నాను స్వామి, నేను శివానందలహరి చెబుతున్నాను స్వామి, నేను సౌందర్యలహరి చెబుతున్నాను స్వామి అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది చాలా విచిత్రమైన దైవికమైన ఉపాధి, చాగంట కోటేశ్వరరావు ఉపాధి. అలాంటి ఇంత దివ్యమైన మీ అందరినీ ఒక మంచి సమభావనలో తయారు చేసి భగవంతుడి యొక్క తత్వాన్ని మీ అందరికీ అందించి ఈరోజు ఇంత విశాలమైన ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దేశంలో భగవంతుని చూపించాలి అంటే హిందూ సంప్రదాయం మాత్రమే చూపించగలదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన అందరిలో ఉన్నాడు. భగవంతుని ఎక్కడ చూడాలి అంటే ఈ జ్ఞాన నేత్రంలో ఆయన దర్శించవచ్చు. ఎలా భగవంతుని చూడాలి అంటే మతంతో చూడలేము. మతంతో మారణ హోమాలు జరుగుతాయి కానీ భగవంతుని మతంతో చూడలేము. ఇదే విషయాన్ని అలనాడు ఎప్పుడో ఈ సృష్టికి ఆది ముందే పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకున్న వేదంలోనే చెప్పబడింది. యశ్యామతం తస్యమతం మతం యశ్యన వేదసహ అని చెప్పబడింది. యశ్యామతం తస్యమతం మతం యశ్యన వేదసహ అంటే మతం అంటే ఇక్కడ శంకరాచార్యులు అంటారు అది అభిప్రాయము, ఇది బుద్ధి యొక్క ఒక ఆలోచన, ఒక వృత్తి మాత్రమే అని శంకరుడు అక్కడ భాష్యం రాసి ఉన్నాడు. మానవుడి యొక్క బుద్ధి ఆలోచనే మతము అని. అంటే మతమంటే ఎంత చిన్న అభిప్రాయమో చూడండి. ఈ కాలంలో మన బుద్ధి నుంచి ఒక ఆలోచన, ఒక వృత్తి లేచిందంటే ఈ దేవుడు గొప్పవాడు అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయాక ఆ దేవుడు కాదు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని వాడు ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇది బుద్ధి వృత్తుల యొక్క ఆరంభమే. మతం అనేది ఒక అభిప్రాయమే గాని మతం అనేది పరమాత్మ యొక్క స్వరూపము కాదు అని చెప్పాడు. అయితే మతం పేరుతో మరణహోమాలు జరుగుతున్నాయి, మత మార్పులు జరుగుతున్నాయి ఈ దురదృష్టకరమైన రోజుల్లో. మనది మతము కాదు ధర్మము. ధర్మాన్నే భగవద్గీతలో బోధించాడు, అలాగే భాగవతంలో కూడా బోధించి ఉన్నాడు. సకల శాస్త్రాలు మన వేద ధర్మము ధర్మానికే విలువ ఇచ్చి ఉన్నది. ఈరోజు దేవాలయాలన్నీ కూడా ధర్మ ప్రచారానికే పూర్వీకుల నుంచి నిర్మాణం చేశారు, పెద్ద పెద్ద మండపాలు కట్టారు, అక్కడ ఉపన్యాసాలు జరగాలని కోరుకున్నారు, ఎప్పుడు ధర్మాన్ని బోధించమన్నారు. ఈరోజు ధర్మ పోరాటం దూరం అవుతున్నది, మతం మీద అభిప్రాయం పెరుగుతున్నది. అందువల్ల మతము కంటే ధర్మము చాలా గొప్పది. ఆ ధర్మము ఆచరణతో కూడుకున్నది. ఆచరణ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇలాంటి వారు ఉపన్యాసం చెబుతున్నప్పుడు, మీలాంటి వారు వింటున్నప్పుడు, మనం ఏమి చేయాలి ఎలా జీవించాలి, ఈ విశాలమైన ప్రపంచంలో స్త్రీ ఎలా జీవించాలి, పురుషుడు ఎలా జీవించాలి, భార్యాభర్తలు అనురాగంతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఈ లోకానికి ఎలా అందించాలి అని ధర్మంలోనే అది దొరుకుతుంది, మతంలో దొరకదు. అలాంటి ధర్మ సందేహాన్ని తీర్చేది పురాణాలు శాస్త్రాలు, అలాగే భగవంతుడి యొక్క అద్వైత తత్వాన్ని బోధించేది కూడా భాగవతం లాంటి పురాణం. ఈరోజు వేదాంతం గురించి మీ అందరికీ చెప్పనక్కర్లే. వేదాంతంలో పరమాత్మ యొక్క స్వరూపం ఒకటే సత్తు, రెండూ అసత్తు అని చెప్పేదాన్ని 41 రోజులు ఆయన అందంగా మీ అందరికీ చెప్పే ఉంటారు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని 2 శ్లోకాలు మిక్స్ చేసి చెబితే ఎంతో అందులో తత్వం ఉన్నది. అసత్తుకి ఎప్పుడూ రూపం లేదు, ఎప్పుడూ ఉండిపోదు. సత్తు ఎప్పుడూ నాశనము కాదు. సత్పదార్థము అంటే పరమాత్మ తత్వము ఎప్పుడూ ఉండేది. కాబట్టి ఈ ఉపాధులతో కూడుకున్న మన దేహేంద్రియాలు ఒకప్పుడు పుడుతూ ఉంటాయి, రోగాలతో ఉంటాయి, జీవిస్తూ ఉంటాయి, మనసు సుఖిస్తూ ఉంటుంది లేకపోతే దుఃఖిస్తూ ఉంటుంది. ఈ రాకపోకలతో ఆటుపోటులతో విరవల్లాడుతూ ఈ ప్రాణం కొట్టిమిట్టాడుతూ ఉంటూ ఉంటుంది, నశించిపోతుంది, అవ్యక్తమైపోతుంది. కానీ అన్ని వ్యక్తాలకి అవ్యక్తమైనది ఒక సత్పదార్థం ఉన్నది. ఆ సత్పదార్థాన్ని ఆధారం చేసుకుని ఈ విశ్వమంతా కూడా నడుస్తున్నది. అలాంటి సత్పదార్థాన్ని ఈరోజు ఆ పరమాత్మ తత్వాన్ని ఈ 42 రోజులు విని ఈరోజు అమ్మవారికి ఇక్కడ చాలా దేదీప్యమానంగా అర్చన జరిగి ఉన్నది. ఇలాంటి దివ్యమైన ఈ వేదిక మీద 1.5 గంటల పాటు అమ్మవారికి అభిషేకము, ఇంతమంది భాగవతోత్తముల యొక్క దర్శనము చాలా పుణ్యము. సాధూనాం దర్శనం పుణ్యం అని శాస్త్రం చెబుతున్నది. సాధువుల యొక్క దర్శనమే మహాపుణ్యమని, అలాగే భాగవతుల యొక్క దర్శనం కూడా చాలా పుణ్యం. మీకు తెలుసో తెలియదో ఉత్తరాఖండలో చాలా దేవాలయాలున్నాయి, చాలా ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడికి ప్రతి శనివారము ఆదివారము కోటీశ్వరులు అక్కడికి వచ్చి వాళ్ళు షట్టును విప్పి ఆ నించుంటారు. ఎవరైనా భక్తులు వచ్చి ఆ మండపంలో నడుస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుడ్డ పెట్టి అలా తుడుస్తూ ఉంటారు. నాకు చిన్నతనంలో ఆశ్చర్యం వేసేది, కొన్ని కోట్లు ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఎందుకు అలాగ కవచాన్ని షర్టును విప్పి అలాగా వాళ్ళు తుడుస్తున్నారా అని నాకు ఆశ్చర్యం వేసేది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే భాగవతులు వాళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ భాగవత ధూళి తుడుస్తూ ఉంటే భాగవతోత్తముడైన పరమాత్మ ఆనందిస్తాడుట, వాళ్ళకి అనుగ్రహిస్తాడుట. భాగవతోత్తముణ్ణి మనం దర్శించుకోవాలి అంటే భాగవతుల్ని మనం సరిగా చూసుకోవాలి. అలాంటి తత్వాన్ని ఈ ధర్మం నేర్పి ఉన్నది. ఈరోజు స్వామివారు వచ్చారు, తీర్థమిస్తారు, మీరు ఒక్క షర్టు తీయండి అంటే మేము ఈ కవచాలు తీయండి, ఈ కవచాలు కుండలాలు అన్నీ మాకు ఉండాలండి అని అనుకునే పాపం అమాయక జీవులు. ఆ యొక్క హృదయంలో భగవంతుడి యొక్క దర్శనము, ఆ చైతన్యము ఆ విజృంభించాలి అంటే ఆ షర్టును విప్పి బనీని తీసి ఆ కవచాలను తీసి ఆ భగవంతుడి దర్శనం చేస్తుంటే ఆ తండ్రి యొక్క వెలుగు ఆ హృదయంలో ప్రసరింపబడుతుంది. ఆ హృదయంలో ఉన్న మిడుకు 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 అంటూ చిన్న చైతన్యం అది ప్రకాశవంతమే, ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. అంత తత్వము ఉన్నది. మమ్మల్ని చాలామంది అడుగుతారు, స్వామి అందరు స్వామిని ముట్టుకోవచ్చు కదా, అందరూ ముట్టుకోండి ముట్టుకోండి అని వాళ్ళు దగ్గరికి వస్తుంటారు, మేము ముట్టుకుంటాం ముట్టుకుంటాను మేము దగ్గరికి పోతాము, ఎంతో బాగుంటుంది కదా, మీరు ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు అని ఎందుకు దూరంగా ఉంటారు అని అడుగుతారు. కానీ ఈ ఆశ్రమం ఎంత గొప్పది, ఎంత విలువైనది, ప్రజలు ఎంతలా కాపాడుకోవాలి ఈ సన్యాసాశ్రమాన్ని, ఇంకా సన్యాసులు తయారవ్వాలి అని ఉత్కృష్టమైన ఆశ్రమము ఈ సన్యాసాశ్రమం. తాకితే వచ్చేది కాదు, తాకించుకుంటే పోయేది లేదు. కానీ ఎందుకు తాకకూడదు అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఈ సన్యాసిని తాకితే అది తప్పు, మీకు దోషం వస్తుంది అని శాస్త్రమే చెప్పింది. ఎందువల్లంటే 9 మాసాలు మోసిన తల్లిని త్యాగం చేశాడు సన్యాసి, పోషించిన తండ్రిని త్యాగం చేశాడు సన్యాసి, సకల విశ్వంలో ఉన్న భోగాల్ని త్యాగం చేశాడు సన్యాసి, నకర్మణ నప్రజయ ధనేన చాగే నైకే అమృతత్వ మానసు. ధనం చేత గాని ప్రజల చేత గాని అలాగే కర్మల చేత గాని దేని చేత కూడా మోక్షము దొరకదు. త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగము చేతనే మోక్షము దొరుకుతుంది అని చెప్పిన వేద మంత్రాన్ని నమ్మి సర్వాన్ని త్యజించి బయటికి వచ్చిన జ్ఞానమూర్తి సన్యాసి స్వరూపము. సమ్యక్ న్యాస ఇది సన్యాస, అన్నిటినీ చక్కగా వదిలిపెట్టడమే సన్యాసం. అలాంటి సన్యాసం ఇచ్చే ముందు విరజాహోమాలు చేస్తారు. ఇక్కడ వేద పండితులు ఉన్నారు, ఆ దీక్షితులు వారు, వారికి తెలుసు విరజాహోమాలు చేస్తారు అన్నిటినీ. ఏ ఇంద్ర, ఏ దేవతలారా, ఇంతవరకు మీకు తర్పణాలు వదిలాము, మీకు ఆహార పానీయాదులు మీ యజ్ఞ హోమాదుల ద్వారా మీకు సమర్పించాము, ఇక నేను నీకు సమర్పించలేను, సర్వాన్ని త్యాగం చేస్తున్నాను, నా దగ్గర ఐశ్వర్యం లేదు, నా దగ్గర బంధుమిత్రాదులు లేరు, ఏ వస్తువు నాది అని ప్రపంచంలో లేదు, నాది నాది అనుకున్న సర్వము నీకు సమర్పించాను, కేవలము నేను మాత్రముగా ఉండిపోయాను, అందువల్ల నా దగ్గర ఏముందని నీకు నేను సమర్పిస్తాను అని ఆ విరజాహోమంలో వేదమంత్రాల పూర్వకంగా చెప్పి సర్వాన్ని త్యజించి శిఖా యజ్ఞోపవీతాదులను వదిలిపెట్టి దండాన్ని సమర్పించి అలా అడుగులు వేసుకుంటూ గురువు దగ్గరికి వెడితే, నాయనా సకల దేవతల యొక్క మంత్రాలని వదిలిపెట్టు, లోకంలో ఏ దేవతని ఆరాధించినా ఆ దేవత మనకి కర్మకి ఐశ్వర్యానికి బంధం కలిగిస్తాడు, అందువల్ల దేవతా ఉపాసన వదిలిపెట్టి పరమాత్మ జ్ఞానాన్ని పొందు, పరమాత్మ జ్ఞానాన్ని వెదజల్లు అని కేవలము ఏకాక్షరంతో కూడుకున్న ఓంకార ఉపదేశాన్ని మాత్రమే గురువిస్తాడు. అది ఒక్కటేనండి, ఈ వస్త్రాల్ని కూడా వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి, ఈ లోకంలో ఉన్న భోగాల్ని కూడా వదిలిపెట్టి, కేవలము మనకి కనిపిటికి కనిపించిన అవ్యక్తమైన ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రతిపాదించిన ఆ ప్రతీక ఓంకారాన్ని పట్టుకుని అలా నడుచుకుంటూ పోతూ జీవిస్తూ ఉండడమే సన్యాసం. అలాంటి ఈ సన్యాసంలో విరజహోమం చేసిన తర్వాత పిండ ప్రదానం చేస్తారు. ఈ శరీరం అశాశ్వతమైనది, అనిత్యమైనది, ఎప్పుడైనా నాశనము చెందేదే. ఈ శరీరాన్ని నేను 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 అనుకుని నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణని ఇంతవరకు శరీర అభిమానంతో ఉన్నాను, అందులో నేను ఏ కులము కాదు, ఏ మతము కాదు, అసలు ఈ శరీరమే నేను కాదు అని శరీరాన్ని అప్పటికప్పుడు వదిలిపెట్టేదే పిండ ప్రదానం. బ్రతికుండగా పిండ ప్రదానం చేసే సంప్రదాయము ఆశ్రమం ఒక సన్యాసాశ్రమమే. అలాంటి ఈ శరీరానికి పిండం పెట్టుకుని ఆ దండాన్ని పట్టుకుని ముందుకి వస్తూ ఉంటే ప్రజలందరూ నమస్కరిస్తూ ఉంటే నారాయణ నారాయణ అంటూ మేము ముందుకు పోతూ ఉంటే అప్పుడు వర్షాలు కురవవా, ఎండలు తగ్గవా, భూగర్భంలో జలాలు నిండుకోవా? ఈ భారతదేశానికి అదే పునాది. నేను ఎందుకు నారాయణ అనాలి, మీరు ఎందుకు నమస్కారం పెట్టాలి, నేను మీలాంటి మనిషినే కదా, మీలాంటి ఆ తల్లి నుంచి నేను కూడా పుట్టాను కదా, ఎందుకు నాకు ప్రత్యేకంగా నమస్కారం పెడతారు? ఈరోజు నవీనమైన యువకులందరికీ ఇదో పెద్ద ప్రశ్న. వీళ్ళు కాషాయం కొట్టుకుని ఊరికే దండాలు పెట్టించుకుంటూ ఉంటారు, వీళ్ళు ఏమైనా దేవుళ్ళా అని. కానీ వాళ్ళ ప్రశ్నకు కూడా అర్థం ఉందిలేండి. ఎందుకంటే నేనే దేవుణ్ణి, నేనే గురువుని అని ప్రకటించుకుని దండం పెట్టుకోవడం అనేది మంచిది కాదు. ఆచరణలో దైవత్వాన్ని చూసే శిష్యుడు దొరకాలి, కాని నేను గురువుని 10 మందికి చెప్పండిరా నేను నీ గురువుని అని చెప్పించుకుని గురుత్వాన్ని పొందేది గురుత్వం కాదు. అలాంటి దురదృష్టకరమైన రోజులు ఈ రోజులు. అయితే ఈ సన్యాసికి స్పర్శించి నమస్కారం పెట్టుకోవడం ఎందువల్ల దోషము అంటే, పిండ ప్రదానం చేసుకుని ఈ శరీరం కలయవరమని చెప్పి ముందుకు సాగిపోయేది సన్యాస జీవితం. శవాన్ని ముట్టుకుంటే ఎలాంటి దోషమో సన్యాస శరీరాన్ని ముట్టుకున్నా అదే దోషం. అయితే సన్యాసికి నమస్కరిస్తే పుణ్యం వస్తుందా అంటే, అనంత వేల కోట్ల పుణ్యము సన్యాసికి నమస్కరిస్తే వస్తుంది. 3 కోటి దేవతలు సన్యాసిని ఆశ్రయించి ఉంటారు. ఎలాంటి సన్యాసిని ఆశ్రయించి ఉంటారంటే, ఆచార విచారాలతో, దండ కమండలాలతో, దైవీ సంపత్తితో కూడుకుని కేవలము ఆత్మ సాక్షాత్కారం గురించి జీవించే సన్యాసికి నమస్కరిస్తే తప్పకుండా అనంత కోటి పుణ్య ఫలప్రదము. దేవతలు కూడా సన్యాసి స్నానం చేస్తుంటే ఆ సమకాలంలో స్నానం చేయాలని దేవతలు కూడా బ్రహ్మీ ముహూర్తంలో వాళ్ళు అలా నించుని ఉంటారట. ఎందుకంటే దేవతల్ని కూడా ఆ దేవతలు ఉన్నారు అని దేవతల యొక్క సత్యత్వాన్ని కూడా నిలబెట్టేది సన్యాస ఆశ్రమము. అందువల్ల మీరు నమస్కరిస్తూ ఉంటే మేము నారాయణ నారాయణ అనాలి. అబ్బా బలే పెడుతున్నారండి నమస్కారాలు, ఏంటి అల్లవాడు పెట్టలేదేంటి, వాడు ఎవరు భక్తుడు, ఎందుకోళ్ళు పెట్టలేదు అని అనుకోవడం అనేది సన్యాసం కాదు. మీరు నమస్కారం పెడుతున్న దేనికి, మేము ఏదో జ్ఞానాన్ని పొందాము, భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నాము అని ఉద్దేశం చేత మీరు నమస్కారం పెడతారు, మీకు తప్పక పుణ్యం వస్తుంది. కానీ మేము నారాయణ నారాయణని మీ నమస్కారాన్ని ఆ నారాయణకి చెందించాలి, ఆ నారాయణకి మీ నమస్కారాన్ని పంపించడమే మా పని. ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బారు భక్తి అని, అదే ఈ సన్యాసం. అందువల్ల మీరు నమస్కారం చేస్తే ఆ నారాయణకి చెందుతుంది. అలాంటి ఉత్కృష్టమైన సన్యాసము ఈ వైదిక సన్యాసం. అదే ఇంద అక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటే నాకు అదే ఆనందం వేసింది. వైదిక ప్రోక్తంగా నమస్కారం పెట్టిస్తాను స్వామి అంటే అందులో చాలా నిగూఢమైన అంతరార్థం ఆయన హృదయంలో ఉంది. దాన్ని చెప్పలేక చెప్పలేక కొంత వ్యక్తం చేశారు. ఎందుకంటే పరమాచార్యులు అలా నడిచిపోతూ ఉంటే మఠాన్ని వదిలిపెట్టి 19 సంవత్సరాలు భారతదేశం అంతా పర్యటన చేశారు. పరమాచార్యులు ఎక్కడ వాహనాన్ని ఎక్కలేదు అప్పటి రోజులు. ఇప్పుడు వాహనం లేకపోతే ధర్మం నిలబడదులేండి. ఎందుకంటే ఎన్నో పిచ్చి పిచ్చి మతాలు చేరిపోయాయి, అందులో నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అని దేవుళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వేగంగా పరిగెట్టి ధర్మ పోరాటానికి ముందుకు పోవాల్సిన రోజుల్లో వాహనం ఎక్కక తప్పటం లేదు. కానీ అప్పట్లో పరమాచార్యులు వాహనం ఎక్కేవారు కాదు, ఈ భారతదేశం అంతా నడిచేవారు. అప్పుడు ఆ సన్యాసి ఎలా ఉండాలి అని ఆయన ప్రతిరూపం అలా కనిపించేది ఆ పరమాచారం నడుస్తూ ఉంటే. అలాంటి నకర్మణ నా ప్రజయాన్ని వైదికంగా నమస్కారం పెడతామంటే ఈ వైదికమైన ఆశ్రమాలు ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలోనే తక్కువైపోయి అతి తక్కువ పీఠాలు ఉన్నాయి. అలాంటి వీరు చెప్పినట్లుగా జగద్గురు శంకరాచార్యుల వారు 4 మూలన 4 పీఠాలు పెడితే ఆ 4 పీఠాలకి అనేక ఉపపీఠాలు చేరాయి. ప్రతిదానికి ఉపపీఠానికి ఒక పరంపర ఉన్నది. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠానికి కూడా మత్తూరు అనే గ్రామం నుండి, హోళీ నరసీపూర్ అనే ప్రాంతం నుండి ఆ గురు పరంపర ఉన్నది, ఆ సంప్రదాయం ఉన్నది, ఆ ఆచార విచారాలు ఉన్నాయి, ఆ భాష్యాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాన్నే నేను ఆంధ్రదేశంలో పుట్టాను కాబట్టి ఈ ఆంధ్రదేశంలో విశాఖపట్నంలో ఈ నేను కూర్చుంటే ఒక పీఠం తయారైంది. ఈరోజు విశాఖ శారదాపీఠం అంటే అందరికీ గౌరవం. ఎందువల్లంటే ఎంతో ధర్మ పోరాటం చేసి చేసి అలిసిపోతున్న పీఠం ఏదంటే ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం అని సగర్వంగా చెప్పుకోగలం. ఎన్నో పోరాటాలు అలాంటి ఎందువల్ల ఇలా జరుగుతుందంటే ఐక్యత లేక హిందూ చైతన్యంలో ఒక ప్రభంజనం రాక, ఎప్పుడు ఈ హిందూ చైతన్యంలో ప్రభంజనం వస్తుందా అని భగవంతుడు కూడా రోజు నిత్యం చూస్తున్నాడు. మనము ఇల్లు కట్టుకుంటాం, పిల్లలు బాగుండాలనుకుంటాం, భార్య పిల్లలు అందరూ సుఖంగా జీవించాలనుకుంటారు. ఇల్లు కట్టుకొని పిల్లలు బాగుండాలని పిల్లలు పెద్ద చేస్తారు, అన్ని చేస్తారు. ప్రతి తల్లి తండ్రి కోరుకునేది ఏమిటి, పిల్లలు పెద్దవారు అయ్యాక మేము ముసలి వాళ్ళు అయ్యాము, మమ్మల్ని బాగా చూసుకోవాలి, గౌరవంగా చూసుకోవాలి, భక్తిగా చూసుకోవాలి, మాకు ఆకలి దప్పుకులు చూడాలి, మేము చనిపోతే ఆ ఒక్కరోజు ఇంత పిండం పెట్టాలి అని కోరుకుంటారు. కానీ ఈరోజు ఏ కొడుకులు అలా ఆలోచిస్తున్నారు, మేము కూడా తండ్రులు అవుతామనే దృష్టే పోయింది. అలాంటి పాపకాలము పోయే కాలము ఈ కాలము. అలాంటి ఈ కాలంలో తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకోలేని కాలం ఎలా ఉన్నదో, అలాగే భగవంతుడి యొక్క తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలని భక్తులు చాలామంది పెరిగిపోయారు. భగవంతుడికి ఇల్లు కట్టాం, ఆయన యొక్క అనుగ్రహం చేతన ఎంతో మంది డొనేషన్స్ ఇస్తారు, కడతారు, అన్ని చేస్తారు. ఆ భగవంతుణ్ణి మంత్రాలతోటి, తంత్రాలతోటి, యంత్రాలతోటి, అన్నిటితోటి చప్పట్లు కొట్టి, బాజా భజంతులు కొట్టి, ఎంతో వీరావేశాలతో ముహూర్తాలు పెట్టి పిలిపించి పిలిపించి కూర్చోబెట్టి గర్భాలయంలో ఆ రాతి శిలలో, ఆ కఠినమైన శిలలో ఏ భగవంతుడా లోపల ప్రవేశించు, ప్రవేశించిన మంత్రాలతో లోపల ప్రవేశింప చేస్తే ఈరోజు గర్భాలయంలో నివేదన జరగట్లేదు, ధూప దీప నైవేద్యాలు జరగట్లేదు. ఈరోజు ఏ మతం కూడా మంత్రము, తంత్రము, యంత్రముతో కూడుకుని ఏ మతము లేదు. నాలుగు గోడల మధ్య ఒక ప్రతీక పెట్టి ఇదే దేవుడు అని చెప్పుకునే పిచ్చి పిచ్చి మతాలు ఈ దేశంలో పరిపాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన సనాతన హిందూ సంస్కృతి ఆ వేదాల ద్వారా, మంత్రాల ద్వారా, తంత్రాల ద్వారా, యంత్రము ద్వారా ఆ స్వామిని ప్రతిష్ఠించే ఆగమ సంప్రదాయము ఈ సంస్కృతిలో మాత్రమే ఉన్నది. గర్భాలయము, అర్ధమండపము, ముఖమండపము, ధ్వజస్తంభము, అలాగే ఎప్పుడైనా మా కోటేశ్వరరావు గారు చెప్పాలి దీనికి, 100 రోజులు చెప్తారు దానికి, ఆయనే చెప్పాలి అని నేను ఆయన అది కోరుతున్నా. గర్భాలయం అంటే ఏమిటి? గర్భాలయంలో మూర్తికి అక్కడే ఎందుకు ఉండాలి? అర్ధమండపం అంటే ఏమిటి? ముఖమండపం అంటే ఏమిటి? ఈ యొక్క ధ్వజస్తంభం అంటే ఏమిటి? బలిపీఠం అంటే ఏమిటి? ఏదో పశువు ఆయనకి వాహనం ఏమిటి? ఆ పశువు మనం చూడడం ఏమిటి? ఈ పశువును కూడా దాటి లోపలికి వెళ్ళడం ఏమిటి అంటే ఆయనే చెప్పాలి. మన శరీర నిర్మాణానికి ఆ ఆగమంతో కూడుకున్న దేవాలయానికి ఎంత దగ్గర సంబంధం ఉందో, దేహో దేవాలయ ప్రోక్త అనే దానికి, ఈ దేహంలో ఉండే ఆ పరమాత్మకి, ఆ గర్భాలయంలో దేవుడికి ఉన్న సంబంధము ఎంత దగ్గరగా ఉందో, ఋషులు ఎంత చక్కగా అమర్చారో ఆయన ఇప్పుడైనా చెబుతారు. చాలా దివ్యమైనది. అలాగే అలాంటి ఈ ప్రస్తుత కాలంలో దేవాలయంలో భగవంతుడికి ధూపం లేదు, దీపం లేదు, నైవేద్యం లేదు. మొత్తం దేవాలయాలన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తుంది ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు. ఈరోజు ఎన్నో దేవాలయాలు, ఎంత ద్రాక్షారామం, ఈ ఆరామాలు, పంచారామాలు ఎంత గొప్పవి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, కోటేశ్వరరావు గారికి కూడా తెలుసు, ఎప్పుడు కోటేశ్వరరావు గారు ఇక్కడ ఉపన్యాస ప్రవచనాలు ఇది ఇంతలాగా ఎప్పుడు చెప్పకముందు అప్పట్లో చాలాసార్లు ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన కూడా ప్లాన్ చేసేవారు, చేశారు ఈ యొక్క పంచారామాల యొక్క పాదయాత్రలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వర్షాలు లేవు, వర్షాలు పట్టడం లేదు, వర్షాల గురించి యజ్ఞం చేస్తే బాగుంటుందని పీఠానికి వచ్చి అప్పుడు ఆ అధికారులు అడిగినప్పుడు, మేము మొత్తం ఈ యొక్క పిఠాపురం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తాము, ఈ కోనసీమ నుంచి అలా అటు నుంచి అలా వెళ్ళి పంచారామాలు దర్శనం చేసి చిన్న చిన్న గ్రామాల్లో ప్రవచనాలు చేస్తూ మేము దర్శనం చేస్తాము, తప్పకుండా కుంభవృష్టి పడుతుంది, మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఏర్పాటు చేయండి అంటే అప్పుడు ఏర్పాటు చేశారు. కుంభవృష్టి కురిసింది. దేవాలయాల్లో భగవంతుడు ఉన్నాడా లేడా అనేది అప్పుడు రోజులు అవే నిదర్శనం. మనకి ఎరుక కంటే మరుపు ఎక్కువ, మనం అన్నీ మర్చిపోతాం, ఒక ఇల్లు, వాకిలి, సంసారం, బంధం ఇవి తప్ప. కానీ భగవంతుడు అనుగ్రహం ఆ రోజులు ఎన్ని వర్షాలు కురిశాయి, ఎంత బాగా ఇచ్చేసినప్పుడు ఆ గవర్నమెంట్ సంతోషించింది. అలాగే ఈ 2005-2006 దాంట్లో అప్పుడు వర్షాలు లేకపోతే ఇప్పుడున్న రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో చాతుర్మాసం చేస్తూ ఉంటే అప్పుడు సుబ్బరామరెడ్డి అక్కడ 4 MLAలు ఏం చేయాలి వర్షాలు కురటం లేదంటే, అప్పుడు వరుణయాగం జరిపిస్తే వర్షం కురుస్తుంది అంటే, ఈ ఆంధ్రదేశంలో 4 మూలల ఒకే సమకాలంలో వరుణయాగం ప్రారంభించాం, ఒకే సమకాలంలో పూర్ణాహుతి జరిగింది. అప్పట్లో ఆ వరుణయాగాన్ని ఆపడానికి హేతువాద సంఘాలు ఆంధ్రదేశంలో ఎన్నో రకాల విశాఖ శారదాపీఠం మీద బురద జల్లింది, ఎన్నో ఇబ్బందులు పెట్టింది, అయినప్పటికీ యాగాన్ని జరిపించాం కుంభవృష్టి వర్షం. అప్పట్లో పేపర్లో చాలా మీరు చూసే ఉంటారు, వరుణయాగమా మేఘ మదనమా అని మీరు చూసే ఉంటారు. అసెంబ్లీలో వరుణయాగమే అని ఒక పెద్ద నించుని చెప్పాడు రోసయ్య గారు. అలాంటి వరుణయాగాల చేత వర్షాలు పడతాయి, మంత్రాలకి చింతకాలు రాలుతాయా అని, ఈ రోజుల్లో మంత్రాలకి శక్తి ఉన్నది, వర్షాలు కురిపించవచ్చు, ఇక్కడ అందరికీ సుఖశాంతులు కలిగించవచ్చు అని చెప్పే ఏకైక ధర్మశాస్త్రము మంత్రాలు తంత్రాలతో ఆ యొక్క పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా నిరూపించే ఆ యొక్క తత్వం ఏదైతే మన వేదములు శాస్త్రములు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అది నా గొప్ప, మా పీఠం గొప్ప అని కాదు, ఈ పీఠం మీ అందరిది, మీ అందరూ కట్టిందే శారదా పీఠం. అలాంటి శారదాపీఠంలో మేమున్నాం. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవాలయాల్లో భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, కానీ దేవాలయాల్లో మనకి భగవంతుడు శరీరం ఇచ్చాడు, అందమైన శరీరం, చిన్న ప్రాణాన్ని కూడా పెట్టాడు, దానికి సహా సరియైన సమకాలంలో ఆహారం పెట్టక పానీయం పెట్టకుండా ఉంటూ ఉంటే ఆ ప్రాణము మినుకు మినుకు మినుకుమంటూ అది అవ్యక్తమైపోతుంది, నశించిపోతుంది. ఎంత అందమైన శరీరం ఉన్నా లోపల ప్రాణం ఉన్నా దానికి పోషణ ఎలా అవసరమో, అలాగే భగవంతుడిలో చిన్న అంశను తెచ్చి మనం గర్భాలయంలో ప్రతిష్ఠ చేస్తాము, ఆ లోపల ఉన్న ప్రాణానికి ఆ ధూపం ఉండాలి, దీపం ఉండాలి, నైవేద్యం ఉండాలి. ఉన్నప్పుడే మన సంసారాల్ని చక్కగా ఆయన ఆశీర్వదిస్తాడు, మన అందరం బాగుండాలని ఆయన యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు. అలాంటి ఈ రోజుల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఉన్న దేవాలయాలన్నీ కూడా నశించిపోతున్నాయి, పాడైపోతున్నాయి, వ్యాపారాలుగా మారిపోతున్నాయి. లడ్డు అమ్ముకుంటారు, పులిహోర అమ్ముకుంటారు, దేవుడి దర్శనం అమ్ముకుంటారు, ప్రతిదీ వ్యాపారం 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 ఏది అంటే దేవాలయాలు అయిపోయాయి. అలాంటి భ్రష్టు పట్టిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎన్నో దేవాలయాలు ఉండిపోతుంటే ఇలాంటి సమకాలంలో ఈ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దేవాలయం ఇంత వినూత్నంగా నిర్మాణం చేసి ఎక్కడ వ్యాపార ధోరణి లేకుండా భక్తుల హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు అని చెప్పే మంత్రము అహం బ్రహ్మాస్మి అని ముందు కనిపిస్తూ, అహమంటే నేను, బ్రహ్మంటే అది, ఆ బ్రహ్మము నాలో ఉన్నది, నేనే అయ్యున్నానని ఏ అద్వైత ఉపదేశం ఉన్నదో ఆ ఉపదేశ దర్శనం చేసుకునే అయ్యప్ప దర్శనము ఆ శబరిమలలో జరిగితే అదే శబరిమలయ తత్వాన్ని ఇక్కడ నిండి నిమిళీకృతమై ఇంత దేవాలయాన్ని నడిపిస్తున్నారు. ఆ యొక్క అన్ని దీపాల మధ్య అభిషేకం చేస్తూ ఉంటే అయ్యప్ప స్వామి ఆ పంచలోహాల్లో ఉండి ఆయన అలా నోరు విప్పారా, ఆ పిబతే రామరసం అన్నట్టుగా అలా తాగుతున్నారన్నట్టుగా అంత ఆనందం కలిగింది ఆ విగ్రహ రూపంలో. అందువల్ల మన అందరికీ నిగ్రహాన్ని కలిగించే విగ్రహమూర్తి ఆ చైతన్యమూర్తి విగ్రహంలో ప్రవేశించి మన ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఈ ఇంత అద్భుతమైన ఈ ప్రదేశంలో మీరందరూ భాగవతం ఉన్నారు. ఆ భగవంతుణ్ణి మరీ మరీ ప్రార్థిస్తున్నది ఏంటంటే ఈ 41 రోజులు భాగవతాన్ని విన్నారు. నిజంగా ఇది సత్యంగా చెప్పాలంటే మీ అదృష్టము, మీ భాగ్యము. టీవీలు వదలలేని ఒక భయంకరమైన వ్యాధితో కూడుకున్న పాపం ఈ మానవులకి టీవీల్లో ఏమీ లేదు, అన్ని బొమ్మలాటలు అని చెప్పి పాము కోటేశ్వరరావు గారు మీ అందరినీ రప్పించి ఆయన దగ్గర రూపం ఉందా అంటే అంత రూపమైన వాడు కాదు, పోనీ ఆయన దగ్గర ఏమో హోదా ఉందంటే అంత ఐశ్వర్యవంతుడు కాదు. ఆయన దగ్గర ఏమీ లేదు ఒక్కడి తప్ప హృదయం. ఆ హృదయ కమలంలో ఉన్న భగవంతుణ్ణి మీ అందరికీ చూపించారు. మీ అందరి హృదయాలు మంచి విచ్చుకున్నాయి. ఆ రాగం పోయింది, ద్వేషం పోయింది, భేద భావన పోయింది, సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క తత్వం తెలిసింది. నేను శైవుణ్ణి, నేను వైష్ణవుణ్ణి, నేను శాక్తయుణ్ణి అని పిచ్చి పిచ్చి భేదాలు తిరిగిపోయాయి. పరమాత్మ అందరి యొక్క స్వరూపమని అద్వైత భావం కలిగింది. అలాంటి భావాన్ని కలిగించిన మా కోటేశ్వరరావు గారికి, వాళ్ళ భార్య ఈశ్వరమ్మకి, వాళ్ళిద్దరిని ఒక్కసారి వేదిక దగ్గరికి వస్తే, ఎందుకంటే కోటేశ్వరరావు గారికి ఒక్కరికే చాలా ఆశీర్వాదం చేస్తే అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కోటేశ్వరరావు గొప్పవారు కాదు, వాళ్ళ భార్య చాలా గొప్పది. నేను ఉదయం కోటేశ్వరరావు నా వ్యాన్లో కూర్చుంటే అదే అన్నాను, కోటేశ్వరరావు ఉపన్యాసం చెబితే ఇంతమంది జనాలు వస్తున్నారు కదా, కాకినాడలో కోటేశ్వరరావు గారు అంటే ఇంత అభిమానం ఉంది కదా, మా ఆయనకి ఇంత అభిమానులు ఉన్నారు, ఇంతమంది ఏం చెబితే చేసేవాళ్ళు ఉన్నారు, ఇంతమంది భక్తులు మా ఆయన ఏం చెప్తే అది బుర్రలు ఊపుతూ ఉంటారు అని ఆవిడికి గర్వం పెరిగి ఆయన పక్కన నించుని అలాగా ఇది చెయ్యకుండా కేవలం సాధారణ స్త్రీల మామూలు ఒక భక్తురాల, ఆవిడ కూడా కిందని కూర్చుని మామూలు ఒక వ్యక్తిగా దూరంగా ఉండి ఆవిడ్ని ఆవిడ ఆయన భర్త అలా ఉపన్యాసం చెబితే ఆనందిస్తూ ఆవిడ కూడా ఇంకా తెలుసుకుందామని భర్తనే గురువుగా తీసుకుని ఆచరిస్తున్న మహాతల్లి ఈశ్వరమ్మ. అలాంటి వారిద్దరు ఒక్కసారి వేదికకు వస్తే వాళ్ళని ఆశీర్వదించి, వాళ్ళని ఆశీర్వదిస్తే మీ అందరిని ఆశీర్వదించినట్టుగా. మీరందరూ నా వాళ్ళు, ఎందుకంటే సన్యాసికి అందరూ తన వాళ్లే. అందువల్ల వారిద్దరిని ఎందుకు ఆశీర్వదిస్తున్నానంటే ఆయన నోటి ద్వారా మంచి వాక్కులు మీలో వెదజల్లాయి కాబట్టి మీరందరూ ఆయన భార్య యొక్క స్వరూపులుగా భావించి వారిని సన్మానించి మీ అందరినీ సన్మానించినట్టుగా అవుతుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా మీ అందరికీ ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. నారాయణ.
ओम प्रियाम
ప్రతస్థ అపమృత్యుర్నశ్చతో ఆదుర్వర్ధత.
అందరి మీద ఇంతటి అమృతపు జల్లు కురిపించినటువంటి స్వామివారి పాదారవిందములకు